ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఏందయ్యా అంత దిగాలుగా కూర్చున్నావు?
ఏం చేయమంటావే, ఈసారి ఏం పంట వేయాలో అర్థం కావట్లేదు. రోజు రోజుకి బావులు బోర్లు ఎండిపోతున్నాయి, చేతిలో చూస్తేనేమో పైసలు ఉండట్లేవు.
నీకు తెలిసిన సార్లకు ఫోన్ చేసి కనుక్కో రాదయ్యా.
ఎవరికి చేయమంటావు, ఏ నెంబర్కి చేయమంటావు?
అదేనయ్యా, ఈ మధ్య టీవీలో చూపిస్తున్నారు కదా, గా కిసాన్ కాల్ సెంటర్కు ఫోన్ చేయరాదు?
గా ఫోన్ అందుకొని గా నెంబర్ ఏందో చెప్పు.
గదేనయ్యా, గా టోల్ ఫ్రీ నంబర్ 1551కి చేయరాదు?
హలో.
హలో,
నమస్కారం సారు.
నమస్కారం, చెప్పండి.
నా పేరు రంగన్న సారు, మాది అశ్వారావుపేట. ఈసారి ఏం పంట వేయాలో అర్థం కావట్లేదు. బావిలో చూస్తేనేమో నీరు కూడా తగ్గినాయి సారు, ఏం చేయాలో సమజ్ కావట్లేదు.
రంగన్న, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జొన్న సాగు చేయడమే మేలనిపిస్తుంది, ఎందుకంటే జొన్నకి నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది.
ఘటనా సారు, దాని గురించి జరా వివరంగా చెప్పండి సారు.
రంగన్న, మీరు అశ్వరావుపేటలోనే ఉంటారు కాబట్టి మీరు నేరుగా వ్యవసాయ కళాశాలలో ఉన్న శాస్త్రవేత్తలను కలవండి, వారు మీకు పూర్తి వివరాలు చెప్తారు.
అలాగే సారు, రేపే వెళ్ళి కలిసి వస్తాను. అమ్మా, ఇది వ్యవసాయ కళాశాలేనా?
అవునండి, మీకేం కావాలి?
ఇక్కడ జొన్న సాగు గురించి వివరించే శాస్త్రవేత్త దగ్గరకు నన్ను జరా తీసుకెళ్లరాదు?
జొన్న పంటనా? జొన్న పంటలో పనిచేసి అనుభవం గల శాస్త్రవేత్త మా సార్ డాక్టర్ విద్యాధర్ గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను.
నమస్కారం సారు, నా పేరు రంగన్న, నేను అశ్వారావుపేట నుండి వచ్చాను.
నమస్కారం, రండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చో అమ్మా వాసంతి.
అయ్యా, నేను ఈ సంవత్సరం జొన్న పంట వేద్దాం అనుకుంటున్నాను, దాని గురించి జరా వివరాలు ఏమైనా చెప్పండి.
రంగన్న, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జొన్న పంటను సుమారుగా 300,000 హెక్టార్లో సాగు చేస్తున్నారు. మన తెలంగాణలో ప్రధానంగా మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. తేలికైన ఎర్రనేల ఈ పంటకు అనువైనవి. చౌడ నేలల్లో, తర్వాత మురికినీరు నిల్వ ఉండే నేలల్లో ఈ పంట పనికిరాదు. ఖరీఫ్ జొన్న జూన్ మాసంలో విత్తుకోవచ్చు.
సారు, మరి దీనికి అనువైన రకాలు ఏమైనా ఉన్నాయా?
అవును రంగన్న, ఖరీఫ్ సాగుకి అనువైన రకాలు CSV 1, పాలెం 2, CSV 13, CSV 15, శ్రీశైలం అటువంటి రకాలు, మరియు CSH 9, CSH 14, CSH 16, CSH 18 అనే సంకర రకాలు అనువైనవి. ఇకపోతే విత్తన విషయానికి వస్తే, ఎకరానికి 4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని గొర్రుతో 45 సెంటీమీటర్ల ఎడం, సాళ్లలో మొక్కల మధ్య 12-15 సెంటీమీటర్ల ఎడం ఉండేలా 7-8 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి.
జొన్నలో కూడా విత్తన శుద్ధి చేస్తారా సారు? నేను ఊరికే చేయను, అసలు విత్తన శుద్ధి ఎందుకు చేయాలి సారు?
అవును రంగన్న, జొన్నలో కూడా విత్తన శుద్ధి చేస్తారు, ఎందుకంటే నేల నుండి సంక్రమించే గింజబూజు, బంకకారు తెగుళ్ళు, నల్ల కాండం కుళ్ళు వంటి వ్యాధులని తొలగించుటకు మరియు మువ్వ ఈగను కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు.
విత్తన శుద్ధి ఎలా చేయాలి సారు?
విత్తన శుద్ధి చేయడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల తయారం లేదా క్యాప్టన్ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఖరీఫ్ జొన్నలో కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. 2 వరుసల జొన్న పంటకు 1 వరుస కంది పంటను వేసుకోవచ్చు.
అయ్యా, మరి ఎరువులు ఏమైనా వేసుకోవాలా?
మరి వేసుకోవాలిగా, ఎకరానికి 25 కిలోల డిఏపి, 22 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. మిగతా నత్రజని 30 నుండి 35 రోజుల తర్వాత పైరు మోకాల ఎత్తుకు వచ్చిన తర్వాత వేసుకోవాలి.
అయ్యా, మా భూముల్లో జొన్న మల్లె సమస్యగా ఉంది, దీనిని నివారించడానికి ఏం చేయాలో కొంచెం చెప్పరాదు?
జొన్న విత్తిన తర్వాత 35 నుండి 45 రోజుల్లో జొన్న మల్లె మొలకెత్తుతుంది. దీనిని మనం 50 గ్రాముల అమోనియం సల్ఫేట్ గాని, 200 గ్రాముల యూరియా గాని, 2 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ ని గాని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ జొన్న మల్లె మొక్కలను కోతకు ముందే పీకి తగలబెట్టాలి. రంగన్న, చెప్పేది అర్థమవుతుందా?
అర్థమవుతుంది సారు.
ఈ జొన్న పంట 110 నుండి 115 రోజుల్లో కోతకు వస్తుంది. మరి దీనిని ఎలా గుర్తుపట్టాలో తెలుసా?
ఏముంది సారు, ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుగా మారినప్పుడు, గింజ గట్టిపడినప్పుడు పంట కోసేస్తాం, అంతే కదా సారు?
అంతేకాదు రంగన్న, ఇందులో కొంత గిటుకు కూడా ఉంది. గింజ గట్టి పడిన తర్వాత గింజ తీసి చూస్తే గింజ కింది భాగంలో నల్లని చార కనబడుతుంది. దీనిని మనం పంట కోతకు వచ్చినట్లుగా గుర్తించవచ్చు.
సార్, నాకొక చిన్న సందేహం, ఈ పంటలో ముఖ్యంగా కనిపించే పురుగులు తెగుళ్ళు ఏంటి?
మువ్వతొలుచు ఈగ ఉద్దుత్తి విత్తన 3 వారాల్లోపు అధికంగా ఉంటుంది. ఈ పురుగు ఆశించిన మువ్వ ఎండిపోయి చనిపోతుంది. మువ్వని లాగినప్పుడు సులువుగా వస్తుంది, కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. దీని నివారణకు గాను థయోడికార్ప్ 1.5 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి పిచుకారీ చేయాలి. ఈ పంటకి కాండం తొలుచు పురుగు కూడా ఆశిస్తుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ గుళికలను సుడుల్లో వేయాలి. తెగుళ్ల విషయానికి వస్తే తేనెబంక తెగుళ్ళు ముఖ్యమైనవి. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పూత దశలో ఉన్నప్పుడు దీనిని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. రంగన్న, ఈ విధంగా మీరు జొన్న పంటకు కావలసిన మెలకువలను పాటించిన ద్వారా మీకు అధిక దిగుబడి సాధించవచ్చు.
ధన్యవాదాలు సారు, చాలా మంచి విషయాలు తెలియజేసిండ్రు.
ఖరీఫ్ జొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లుప్తంగా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో జొన్న పంటను సుమారుగా 300,000 హెక్టార్లు సాగు చేస్తున్నారు. మన తెలంగాణలో ప్రధానంగా మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. తేలికైన ఎర్ర నేలలు ఈ పంటకు అనువైనవి. చౌడు నేలలు, తర్వాత మురికి నీరు నిల్వ ఉండే నేలలు ఈ జొన్న పంటకు పనికిరావు. ఖరీఫ్ సాగుకి అనువైన రకాలు CSV 1, పాలెం 2, CSV 13, CSV 15, శ్రీశైలం అటువంటి రకాలు మరియు CSH 9, CSH 14, CSH 16, CSH 18 అనే సంకర రకాలు అనువైనవి. ఎకరాకు 4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని గొర్రెతో 45 సెంటీమీటర్ల ఎడం, సాళ్లల్లో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. 7 నుండి 8 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడానికి కిలో విత్తనాన్ని 3 గ్రాముల తయారం లేదా క్యాప్టన్ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 25 కిలోల డిఏపి, 22 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపి వేసుకోవాలి. మిగతా నత్రజని 30 నుండి 35 రోజుల తర్వాత పైరు మోకాల ఎత్తుకు వచ్చిన తర్వాత వేసుకోవాలి. జొన్న విత్తనం 35 నుండి 45 రోజుల్లో జొన్న మల్లె మొలకెత్తుతుంది. దీనిని 50 గ్రాముల అమోనియం సల్ఫేట్ గాని, 200 గ్రాముల యూరియా గాని, 2 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ గాని, 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ జొన్న మల్లె మొక్కలను కోతకు ముందే పీకి తగలబెట్టాలి. జొన్న పంట సుమారుగా 110 నుండి 115 రోజుల్లో కోతకు వస్తుంది. గింజ గట్టిపడిన తర్వాత గింజను తీసి చూస్తే గింజ కింది భాగంలో నల్లని చార కనబడుతుంది. దీనిని మనం పంట కోతకు వచ్చినట్లుగా గుర్తించుకోవచ్చు. మువ్వతొలుచు ఈగ ఉధృతి విత్తనం 3 వారాల్లోపు అధికంగా ఉంటుంది. ఈ పురుగు ఆశించిన మువ్వ ఎండిపోయి చనిపోతుంది. మువ్వని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. దీని నివారణకు గాను థయోడికార్ప్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పంటని కాండం తొలుచు పురుగు కూడా ఆశిస్తుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ గుళికలను కాండం సుడిలో వేయాలి. తెగుళ్ళు విషయానికి వస్తే తేనుబంక తెగుళ్ళు ముఖ్యమైనవి. దీని నివారణకు ప్రొపిడాకోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో పూత దశలో ఉన్నప్పుడు వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
రంగన్న గారు, మీరు ఇక్కడికి రావడం ద్వారా నేను కూడా జొన్న పంట గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట విద్యార్థిని విద్యార్థులచే రూపొందించబడిన నాటిక ఖరీఫ్లో జొన్న సాగు ఇప్పుడు మీరు విన్నారు. ఇందులోని పాత్రధారులు కుమారి లలిత సుష్మిత, శ్రీ జగదీష్, శ్రీ విజయ్ కుమార్, కుమారి వాసంతి, శ్రీ సాయి చరణ్.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
వద్దన్నానా, లే అక్కడి నుంచి. చెయ్యొద్దంటే వినివేంటి? ఒక్కసారి వద్దంటే ఎప్పుడు వినవు కదా. చెయ్యొద్దన్న పనే చేస్తా ఉంటావు, ఎప్పుడు నేర్చుకుంటావు మాట వినడం? ఇప్పుడు నేనేది ఇవ్వను, రేపు చూద్దాం. పెట్టింది తిను, చెప్పించేయి. ఇది కావాలి అది కావాలి అని మారం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ కాదు, రేపు చూద్దాం. అబ్బా, ఇవన్నీ వింటుంటే మీకేమైనా గుర్తొస్తుందా? కొందరికి గుర్తొచ్చే ఉండొచ్చు. పిల్లలు తమను ఏదన్నా అడిగినప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, మారం చేస్తున్నప్పుడు అరుస్తూ కోప్పడుతూ తల్లిదండ్రులనే మాటలు, అన్ని మాటల్లో వద్దు అనే ఆ సంకేతం పిల్లలకు బాగా వినిపిస్తుంది. వద్దు అనే ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష్టముండదు. అది వినగానే పిల్లలు నిగ్రహాన్ని కోల్పోయి కోప ప్రకోపాలను చూపిస్తుంటారు. తల్లిదండ్రుల నోట్లో నుంచేమో వద్దు అనే మాట చాలా సులువుగా వస్తుంది. పిల్లల ప్రవర్తనను విశ్లేషించే మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే, తల్లిదండ్రులు వద్దు అనే పదాన్ని వాడుతుంటే ఆ పదం యొక్క పరమార్థాన్ని గ్రహించే సున్నితత్వం పిల్లలలో నశించిపోతుందట. ఆ పదాన్ని పిల్లల విషయంలో ఎంత పొదుపుగా వాడాలంటే ఆ మాట చెప్తే తప్ప పిల్లల సమస్య నుంచి లేదా నష్టం కలిగించేటువంటి పరిస్థితి నుంచి బయటపడరు అనుకునే సందర్భంలోనే మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనుకున్నప్పుడే ఆ పదాన్ని వాడాలి. మరి ఇది వినగానే చాలా మంది తల్లిదండ్రులు, మా పిల్లల సంగతి వీళ్ళకేం తెలుసు, ఒక్క గడియ వాళ్లతో గడిపితే తెలుస్తుందని అనుకుంటుండవచ్చు. బయట బజార్కు తీసుకెళ్తే బొమ్మల దగ్గర ఆగిపోతారు, కొనివ్వమని గొడవ చేస్తారు, కిందబడి దొర్లుతారు, పోనీ కొనిచ్చామా, దాంతో ఆడుకోరు, మళ్ళీ ఇంకో బొమ్మ, ఇంకో బొమ్మ, ఇలా ఎన్నో బొమ్మలతో ఇల్లు నిండిపోతుంది. మరి వద్దు అనకుండా ఉండటమెలా? ఇకపోతే ఎవరింటికైనా తీసుకెళ్తే వాళ్ళ పిల్లల బొమ్మలో, పుస్తకాలో మరేదో కావాలని మారం చేస్తారు, వద్దంటే ఏడుస్తారు. ఇది వాళ్ళకి మనకి సమస్యే. పెన్సిల్ పారేస్తే రేపు మరొకటి కొనిపెట్టను అని చెప్పి పంపుతారు, తప్పకుండా పారేసుకొస్తారు. పారేసుకొచ్చాక మళ్ళీ పాతపాటే. కాస్త అటు ఇటుగా ఏ తల్లిదండ్రులను కదిలించినా ఏకరువు పెట్టే విషయాలివే. వాళ్ళు పిల్లలు, ఏది మంచో ఏది చెడో వాళ్లకు తెలియదు. మనమందరం కూడా ఆ స్థితిలో ప్రయాణించి దాటి తల్లిదండ్రుల దశకు చేరుకున్న వాళ్లమే. పిల్లలు పెద్దవాళ్ళలాగా ఎలా ఉండగలరు? ఉండగలిగితే వాళ్ళు పిల్లలు కారు, పెద్దలవుతారు. కాబట్టి తల్లిదండ్రులే మారాలి. పిల్లలను మార్చాలంటే ముందుగా తల్లిదండ్రులే మారాలి. వద్దని చెప్పకుండానే పిల్లలలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇదిగో మా గృహ విజ్ఞాన కళాశాలలో పిల్లలకు ఎలాంటి మార్గాలలో చెప్తే బాగుంటుందో ఆ విషయంలో నైపుణ్యం కలిగినటువంటి శ్రీమతి సౌమ్య గారు ఇక్కడున్నారు. వారు తమ యొక్క అనుభవాన్ని జోడించి పిల్లలను వద్దు అనకుండానే వారించడం అనే విషయం మీద మనకు కొన్ని కబుర్లు చెబుతారు. విందామా మరి?
చేను కబుర్లు శ్రోతలందరికీ నమస్కారం. మీరు చెప్పినట్లు ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో నిత్యం జరిగే విషయం. పిల్లలు మనకు అనుకూలంగా ఏదైనా చేయకపోతే వెంటనే వద్దు, అలా చేయొద్దు, చేయకూడదు అని చెప్తాం. కానీ ఎందుకు ఆ పని చేయకూడదు? అలా చేయడం వల్ల వచ్చే దుష్పరిణామాలను పిల్లలకు వివరించాం. ఈ కారణంగా పిల్లలు తాత్కాలికంగా పెద్దలకు భయపడి అప్పటికి ఆ పనిని ఆపివేసినా మరొక సందర్భంలో మళ్లీ మళ్లీ అలానే ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీ పిల్లలు చాకుతో ఆడుకుంటున్నారనుకోండి, అది చూసిన తల్లిదండ్రులు వెంటనే వద్దు అని ఆ చాకును తీసుకుని దూరంగా పెడతారు. కానీ ఆ పిల్లవానికి ఎందుకు చాకుతో ఆడుకోకూడదు అనే కుతూహలం మనసులోనే ఉండిపోతుంది. మళ్లీ ఆ చాకు దొరికినప్పుడు దానితో ఆడుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాడు. అదే మీరు మొదటిసారి వద్దు అనకుండా దాని వలన హాని జరుగుతుంది, తెగితే నొప్పి పెడుతుంది, ఆడుకోవడానికి తినడానికి వీలు కాదు, ఇలా వివరిస్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇదే విధంగా కొన్ని మార్గాలను ఇప్పుడు నేను వివరిస్తాను. కొన్నిసార్లు పిల్లలకు నువ్వు ఆ పని మానేస్తే నీకు చాక్లెట్లు కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొనిస్తాను, పార్కులకు తీసుకెళ్తాను అని చెప్పి చూడండి. చెప్పింది మాత్రం తప్పక చేయండి సుమా. ఇంకా ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్లు కావాలా, బొమ్మ కావాలా, లేదా పార్కుకు తీసుకెళ్లాలా, ఇలా చాలా రకాల ప్రత్యామ్నాయాలను చూపి ఏం కావాలో కోరుకోమనండి. దాంతో కొంతవరకు అదుపులోకి వస్తారు. అంతేకాని వద్దు అనే పదం వాడకండి. అది పిల్లలను అనుకూల దిశలో ఆలోచించనివ్వదు. వాళ్ళకు మంచి చెడు ప్రవర్తన పట్ల తేడా తెలియదు. వాళ్ళకు తెలిసిందల్లా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రవర్తించడం. పిల్లలు ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారో, పిల్లలు ఎలా ఉంటే అందరూ ఇష్టపడతారో పిల్లలకు బోధపరచండి. పిల్లలతో కూర్చుని ఎందుకు చేయకూడదో వివరించండి. అప్పుడు మీ బిడ్డ కూడా తన భావాలను మీతో పంచుకుంటాడు. ఇదిగో ఇక్కడే ప్రతికూల ప్రవర్తన ఆలోచనలు మారి అనుకూలంగా మారడానికి బీజం పడుతుంది. రెండవది, పిల్లలు ఏడుస్తూనో అరుస్తూనో తమ ప్రకోపాన వెల్లడిస్తున్నప్పుడు అడ్డు తగలకండి. అలాంటి సమయంలో మీరు ఏమి మాట్లాడినా పిల్లలు వ్యతిరేక భావంతోనే అర్థం చేసుకుంటారు. ఆ కోపపు తుఫాను ఆగి బిడ్డ మామూలు అయ్యేంత వరకు ఆగండి. ఈ లోపల మీరు బిడ్డతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మీ బిడ్డతో మాట్లాడండి. తన ఉద్వేగం నుంచి బయటకు రావడానికి సహాయం చేయండి. పిల్లలు సాధారణంగా ఉక్రోషాన్ని కోపాన్ని ప్రదర్శించే సందర్భాలేంటో మీకు బాగా తెలుసు కదా. సాధారణంగా ఆకలి వేసినప్పుడు, అలసిపోయినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, అలాగే తల్లిదండ్రుల దృష్టిని వారి వైపుకి మరల్చుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటారు. కనుక ముందుగానే మీరు జాగ్రత్త పడి ఆకలేస్తే ఇవ్వడానికి తినుబండారాలు, అలసట విసుగు వచ్చినప్పుడు వారి దృష్టిని మరల్చడానికి ప్రయత్నాలు చేయడము, అలానే వారు మీ దృష్టిని వారిపైకి మరల్చుకోవాలనుకున్నప్పుడు కొంత సమయాన్ని వారితో కేటాయించడము, ఇలాంటివి ఆలోచించుకుని సిద్ధంగా ఉండాలి. మూడవది, పిల్లల మీద చేయెత్తడం, కొట్టడం అస్సలు పరిష్కార మార్గాలు కావు. వీటి వలన లాభం కాదు కదా, నష్టమే ఎక్కువ. దెబ్బలు తినడానికి అలవాటైన పిల్లలు మొండిగా తయారవుతారు. కొన్నాళ్లకు దెబ్బలు తిన్నా లెక్క చేయరు. పైగా కోపాన్ని ప్రదర్శించడానికి దాడి చేయడమే సరైన మార్గమని పెద్దల నుండి నేర్చుకుంటారు. ఇక నాలుగవది, నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలు విసిగిస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రులు పళ్ళు నూరడం, అరవడం, కల్లెరు చేయడం, పూర్తిగా వాళ్ళతో మాట్లాడడం మానివేయడం చేస్తుంటారు. వెంటనే వీటిని ఆపేయండి. ప్రత్యామ్నాయంగా నిశ్శబ్దంగా ఉండండి. ఇలా ఉండడం చాలా కష్టం, కానీ పిల్లల మేలు కోసం మానుకోవాలి. పరిస్థితి చల్లబడ్డాక వారితో మామూలుగా మాట్లాడండి. ఇక ఐదవది, మంచి ప్రవర్తనకు బహుమానాలు అభినందనలు ఇచ్చినట్లుగా చెడు ప్రవర్తనకు కూడా కొన్ని పర్యవసానాలుంటాయని పిల్లలకు తెలియచేయాలి. ఉదాహరణకు, పిల్లలు ఇంకొంచెం ఎక్కువసేపు ఆడుకుంటాము అంటే ఆడుకో కానీ ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే అంతసేపు టీవీ చూడకూడదని, లేదంటే అంతసేపు అదనంగా చదువుకోవాలని ఇలాంటివి చెప్పడం చేయాలి. మీరు ఏమి సూచిస్తారో అది తప్పకుండా అమలు చేయాలి సుమా. లేకపోతే అమ్మా నాన్న ఇలా చెప్తారు గాని ఏది చెయ్యరు, ఒట్టుట్టి మాటలే అనే భావన పిల్లలలో కలుగుతుంది. ఆరవది, పిల్లలకు సంకేతాలు పంపిస్తూ ఉండండి. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారనుకోండి, మరొక 5 నిమిషాలలో ఆటలు ఆపేసి వచ్చేయాలి. లేదంటే టీవీ చూస్తున్నారనుకోండి, ఇంకొక 5 నిమిషాలు లేదంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత టీవీ ఆపేయాలి, ఇంకొక 10 నిమిషాలలో మనం ఇంటికి బయలుదేరిపోవాలి, ఇలాంటివి మనం ముందుగా చెప్తూ ఉండాలి. దీని వలన పిల్లలు తాము చేస్తున్న పని ఆపడానికి మానసికంగా సంసిద్ధమవుతారు. ఏడవది, పిల్లల నుండి వస్తువులు లాక్కోకండి. ఒక్కోసారి పిల్లలు తమ ఆడుకోకూడని వస్తువులతో ఆడుకుంటుంటారు. ఉదాహరణకు సెంటు సీసాలు, గాజు వస్తువులు, మందు సీసాలు, పదునుగా ఉండే వస్తువులు ఇలాంటివి. అలాంటప్పుడు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర నుండి వాటిని లాక్కోకూడదు. అలా లాక్కుంటే వాళ్లకు హాని జరగవచ్చు, లేదంటే వాళ్ళ కోపం వస్తుంది, ఉక్రోషాన్ని ప్రదర్శిస్తారు. ఇందుకు ఒక మంచి మార్గం ఏంటంటే వారితో ఆ వస్తువుకు బై బై చెప్పించి, ఒక ముద్దు పెట్టించి, మళ్ళీ రేపు ఆడుకుంటానని దానికి చెప్పించి, ఆ వస్తువుని ఎక్కడ తీశారో అక్కడ పిల్లలతోనే పెట్టించడం. ఇంత చేసినా పిల్లలు వాటితోనే ఆడుకుంటామని గొడవ చేస్తే మరొక వస్తువు వైపుకి వారి దృష్టిని మరల్చాలి, లేదంటే వారికి ఇష్టమైన మరొక ఆట వస్తువుని వారికి ఇవ్వచ్చు. ఇక 8, పొదుపు అలవాటు చేయండి. కొందరు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బొమ్మ కొనబెట్టమని గొడవ చేస్తారు. షాపులో కింద పడి దొర్లుతుంటారు కూడా. ముందుగానే పిల్లలకు బొమ్మలు కొనుక్కోవడానికి డబ్బు పొదుపు చేయడం అలవాటు చేయండి. కిడ్డీ బ్యాంకులో డబ్బుంటే దాంతో కొనుక్కోవడం నెమ్మదిగా నేర్పించండి. ఇక 9, క్రమశిక్షణ పేరుతో సదుపాయాలు, వినోదాల నుండి వారిని దూరం చేయకండి. బయటకు తీసుకెళ్లినప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళని బయటకు తీసుకెళ్లడం మానివేస్తారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో పదే పదే చెప్పడం ద్వారా పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మొదట్లో కొన్నిసార్లు ఇబ్బంది అయినా రాను రాను తప్పకుండా నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ఆచరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలలో మంచి ప్రవర్తన గమనించినప్పుడు వారిని అభినందించండి. చాలా బాగా చేశావు, షబాష్ అనడం, ముద్దు పెట్టడం, భుజం తట్టడం, కౌగిలించుకోవడం ఇలాంటివి. దీని వలన పిల్లలు స్ఫూర్తి పొంది మళ్లీ మళ్లీ మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు.
మరి సౌమ్య మేడం ఏం చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పిల్లల అల్లరిని వారించాలి గాని నేరుగా వద్దని చెప్పకూడదు. పిల్లలు తమ ప్రవర్తనను మార్చుకుంటే బదులుగా ఐస్ క్రీము, చాక్లెట్లో, బొమ్మలో మరేదైనా ఇస్తానని చెప్పడం, ఇంకా పార్క్, బజారుకు, సినిమాకో తీసుకెళ్తానని చెప్పడం, కానీ చెప్పింది తప్పకుండా చేయాలి. రెండవది, పిల్లలు ఏడుస్తూ అరుస్తూ తమ కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఎంతమాత్రం తల్లిదండ్రులు అడ్డు తగలకూడదు, వారి ఉద్వేగాన్ని బయటకు పోనివ్వండి. మూడవది, తల్లిదండ్రులు పిల్లలను అస్సలు కొట్టకూడదు. వాళ్ళు కూడా కోపం వస్తే కొట్టడానికే అలవాటు పడతారు. తల్లిదండ్రులు పిల్లల మీద పళ్ళు నూరడం, ఉరిమి చూడడం, కల్లెర చేయడం అలవాటుంటే వెంటనే మానుకోండి. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా నిశ్శబ్దంగా ఉండండి, మౌనం పాటించండి. పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు అభినందించడం ఎంత మంచి పద్ధతో, పిల్లలను క్రమశిక్షణతో ఉంచే మార్గాలను పాటించడం కూడా అంతే మంచి పద్ధతి. ఎక్కువసేపు ఆడుకుంటామంటే వద్దనకండి. సమయాన్ని గుర్తు చేస్తూ ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే అంత ఎక్కువసేపు చదువుకోమనండి. పిల్లలకు హెచ్చరికలు, సంకేతాలు పంపుతూ తాము చేస్తున్న పనిని ముగింపు పలకడానికి మానసికంగా సిద్ధం చేయండి. చాలా మందికి పిల్లల దగ్గర నుండి దడేల్మని వస్తువులు లాక్కునే అలవాటుంటుంది. నిజమే, అది వాళ్ళు అడగకూడని వస్తువే, కానీ అది పెద్దవాళ్లకు తెలుసు, పిల్లలకు తెలియదు కదా. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పి మరొక వైపు వాళ్ళ దృష్టి మరల్చి ఆ తర్వాత తీసుకోవాలి. టాటా బాయ్ బాయ్ కూడా చెప్పించమన్నారు కదా మేడం. తను దాచుకున్న డబ్బులతోనే తనకు బొమ్మలు కొనివ్వాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి, చెప్పినట్లు చేయలేదు కాబట్టి, నువ్వు అల్లరి చేస్తున్నావు కాబట్టి నిన్ను నాతో తీసుకువెళ్లడం లేదు, నీకు ఏది కొనిపెట్టను అంటూ పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వకండి. ఎక్కడ ఎలా ఉండాలో విసుగు చెందకుండా నేర్పించండి. బాల్యమంతా తీయగా ఉంటే భావి జీవితం కూడా తీయగానే ఉంటుంది. సౌమ్య గారు చక్కగా మనకు మంచి మార్గాలను తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని కొంతమంది పిల్లలు కూడా వింటుండొచ్చు కదా. అయితే ఈ సూచనలన్నీ తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా. పిల్లలు తల్లిదండ్రులు సహకరించుకుంటే ఇది సాధ్యమవుతుంది. చక్కని కబుర్లు విన్నారు కదా, ఇక ఉంటాను.
వాతావరణం మారింది మీరంతా గమనించే ఉంటారు. అవును, పగటి ఉష్ణోగ్రతలు తగ్గటం వలన వాతావరణం కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవాలి. మరి అడపాదడపా వానలు కూడా వస్తున్నాయి. అవి కొంత ఆనందాన్నే ఇచ్చినా వాటి వలన వ్యవసాయానికి చాలా నష్టం జరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. మార్కెట్ యార్డులకు తరలించిన పంటల దిగుబడులు తగ్గిపోయాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా నీటి కాలుష్యం వలన హాని జరగవచ్చు. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోడ్డు ప్రక్కన అమ్మే తినుబండరాలను తినడం బంద్ చేయాలి. పరిశుభ్రతమైన నీరే తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కాంచి చల్లార్చిన నీటినే ఇవ్వండి. వాన నీటిలో నడవడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో వాన నీటిలో మురిగి నీరు కూడా జతయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి. మలం, మూత్రం, నీరు ఒకదానితో ఒకటి కలిసి ప్రవహించే సమయం ఇది. కాబట్టి ఈగలు వాలకుండా, ముఖ్యంగా ఆహారం మీద వాలకుండా జాగ్రత్త పడాలి. మలమల మాడే ఎండల్లో దోమల బెడద కొంతవరకు తగ్గింది, కానీ ఇప్పటికీ కూడా వర్షం నీళ్లు నిల్వ ఉంటాయి కదా, దోమల ఉత్పత్తి పెరగవచ్చు. కాబట్టి పాత బకెట్లలో, కుండలలో, డబ్బలలో వాన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అలాగే మన ఇంటి పరిసరాలలో కూడా నీళ్లు నిల్వ ఉండే గుంతలు లేకుండా చూసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం.
గత వారం మొదటి ప్రశ్న, నేల సవరణకు ఎటువంటి పదార్థాలు వాడాలి? ఏ జిప్సం, బి నత్రజని. సరైన సమాధానం ఏ జిప్సం. గత వారం రెండవ ప్రశ్న, ఉప్పు నీటిని చక్కగా వినియోగించుకోవటానికి ఎటువంటి పంటలు ఎంచుకోవాలి? ఏ ఎక్కువ నీటి అవసరమున్న పంటలు, బి తక్కువ నీటి అవసరమున్న పంటలు. సరైన సమాధానం బి తక్కువ నీటి అవసరమున్న పంటలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు జి సంపత్ వేంపాడు, వి నవిత కాజీపూర్, ప్రభాకర్ హన్మకొండ, నిర్మల రామోజీరావు సంగారెడ్డి, నాగరాజు అన్నారు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఏ సుధీర్ శ్రీకాకుళం, శ్రీశైలం యాదవ్ వరంగల్. రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎస్ అనిత కరీంనగర్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, అన్నపూర్ణ నెల్లూర్, ఈశ్వర్ కాకినాడ, అన్నమ్మ నెల్లూర్, డి వెంకటేశ్వరరావు. వీరందరికీ చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దామా. ఈ వారం మొదటి ప్రశ్న, బంకకారు తెగులు దేని వల్ల వస్తుంది? సమాధానాలు ఏ శిలీంద్రము, బి బ్యాక్టీరియా. ప్రశ్న మరోసారి, బంకకారు తెగులు దేని వల్ల వస్తుంది? సమాధానాలు ఏ శిలీంద్రము, బి బ్యాక్టీరియా. ఈ వారం రెండవ ప్రశ్న, జొన్నెమలను నివారించడానికి వాడే రసాయనం ఏమిటి? సమాధానాలు ఏ 240 సోడియం సాల్ట్, బి ఫాస్ఫరస్ పిచికారి. ప్రశ్న మరోసారి, జొన్నెమలను నివారించడానికి వాడే రసాయనం ఏమిటి? సమాధానాలు ఏ 240 సోడియం సాల్ట్, బి ఫాస్ఫరస్ పిచికారి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492924222 నంబర్ మరోసారి 9492924722 నంబర్కి ఎస్ఎంఎస్ చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.